మనం చదువుకొని ప్రార్థన చేసుకొని కొంత సమయము ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 106వ కీర్తన 31వ వచనము. 106వ కీర్తన 31వ వచనము. నిత్యము తరములన్నిటను అతనికి ఆపని నీతిగా ఎంచబడను. ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. గతించిన దినాలన్నీ కూడా మీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి అయ్యా ఈ యొక్క శ్రేష్టమైన దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయ కాలాన నా ప్రభా నీ సన్నిధికి చేరి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప కృపను బట్టి, ఇట్టి మహద్భాగ్యాన్ని బట్టి నా ప్రభా మీకు కోట్లాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేనుంటానన్నారు. మీరు మా మధ్యన ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి నా ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఉదయకాలాన్న మీ పక్షాన నిలబడుతూ ఉన్న నేను అల్పురాల్ని నిష్ప్రయోజకురాల్ని ప్రభా, ఏమాత్రం కూడా జ్ఞానం లేని దాన్ని నన్ను పూర్తిగా మీ సులువ చాటన మరుగుపరచుకోనండి నాయన. మానవ స్వరమును మరుగుపరిచి మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మరి ముఖ్యంగా నా ప్రభా నన్ను నేను పూర్తిగా ఖాళీ చేసుకుంటూ ఉన్నాను. మీ ఆత్మ సహాయాన్ని మీ ఆత్మ నింపుదలను నేను కోరుతూ ఉన్నాను ప్రభా. ఈ మంటి శరీరాన్ని మీ మహిమతో నింపి మీ మహిమలో నుండి నాయన కూడి వచ్చిన నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే నా ప్రభా మేము జీవిస్తా ఉన్నామంటే, మేము ఇంకా నా ప్రభా బ్రతికి ఉన్నామంటే అది కేవలము నీ మాట వలనే ప్రభా. నీకు స్తోత్రాలు. మేము తినే ఆహారం వలన కాదు కనుక ఈ యొక్క ఉదయ కాలాన నాయన మీరిచ్చు ఆ జీవ వాక్కుల కొరకై పరలోకపు మన్నా కొరకై ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఆశగున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు మీరై ఉన్నారు కనుక నా ప్రభా అయ్యా మాకు సమృద్ధిగా మీ యొక్క పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించి మమ్మలను పోషించమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాను. ఎవ్వరం కూడా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకుండా నా ప్రభా సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఈ ఉదయ కాలాన్న నా దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నారని నా ప్రభా నా తండ్రి నీ వైపు చూడ్డానికి ప్రభా కృప చూపించమని మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. రావాల్సిన వారిని కూడా మీరే నడిపించండి నాయన. మరి ముఖ్యంగా నా ప్రభా మరొక మారు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను పూర్తిగా మీ స్వాధీనం అందించుకోనండి. నేను మాట్లాడితే ప్రయోజనకరం కాదు గాని నా ప్రభా నాయన మీరు మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న నజరేయుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొక మారు ఈ ఉదయకాల వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనల గ్రంథము 106వ కీర్తన 31. నిత్యము తరములన్నిటను అతనికి ఆపని నీతిగా ఎంచబడెను. ఈ 106వ కీర్తన గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్రను, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటు, ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు ఎన్ని మార్లు దేవునికి వ్యతిరేకంగా పాపములు చేస్తా వచ్చారో, మరి దేవుడు వారిని శిక్షించిన విధానం, వారి మీద ఆయన చూపిన కనికరము దయ, వీటన్నిటి గురించి కూడా ఈ 106వ కీర్తన మనకి చెప్తా ఉందండి. దాంట్లోనే ఈ 31వ వచనం మనం చూసినట్లయితే నిత్యము తరములన్నిటను అతనికి ఆపని నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఒక పని నీతిగా ఎంచబడిందంట ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరు, అతను ఏ పని చేశాడు, అది అతనికి నీతిగా ఎలా ఎంచబడింది అని మనం చూసినట్లయితే 30వ వచనంలో మనకు కనబడతా ఉందండి. ఆ వ్యక్తి ఎవరు అనంటే అతను ఫీనెహాసు. ఫీనిహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఈ ఫీనిహాసు ఏం చేశాడు? ఆయన చేసిన ఆ పని అది మరి ఆయనకి నీతిగా ఎంచబడిందంట. ఎప్పుడు వరకు? నిత్యము, తరములన్నిటను. ఏం చేశాడు ఫీనిహాసు? ఏ విధంగా పరిహారం చేశాడు? ఈ యొక్క ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి అని మనం కొంత సమయము దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడగలిగినట్లయితే, సంఖ్యాకాండము 25:1 మనం చూస్తూ ఉన్నట్లయితేనండి, ఈ అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీలు షిత్తీములో దిగారు. షిత్తీములో దిగిన తర్వాత అక్కడ వాళ్ళు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తా వచ్చారు. మోయాబు అనగానే మనకు తెలుసు కదండి, శపించబడిన జనాంగము, శపించబడిన ప్రజలు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని యొక్క జనాంగము. మరి ఈ యొక్క దేవుని యొక్క జనాంగము ఎవరితో పాపం చేస్తా ఉన్నారంట? శపించబడిన వారితో. ఆ యొక్క పాపము చేయడం మాత్రమే కాదండి, 2వ వచనంలో మనం చూస్తే వారి యొక్క స్త్రీలతో కలిసి వాళ్ళు ఏ మోయాబురాండ్రు ఉన్నారో వారి దేవతలకు ఇశ్రాయేలీలు బలులు అర్పించడం, వారి దేవతలను మ్రొక్కడం, వారి దగ్గర భోజనం చేయడం, ఆ దేవతలకు నమస్కరించడం, ఇదంతా జరుగుతా ఉంది. మరి దేవాది దేవుడు పలుమార్లు ఇశ్రాయేలుతో ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు, మీరు ఏ విగ్రహాన్ని కూడా మీరు మ్రొక్కకూడదు, పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి మీద గాని, భూమి కింద పాతాళం అందే గాని, నీటి అందే గాని ఉన్నా ఏ ప్రతిమకు మీరు మొక్కకూడదు, నేను మాత్రమే మీకు దేవుడనని ఆయన అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? ఆ యొక్క శాపభూయిష్టమైన జనాంగముతో సహవాసం చేస్తూ వాళ్ళ యొక్క దేవతలకు మ్రొక్కడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, దేవుని మాటకు వారు లోబడలేదో, వెంటనే వారి మీద దేవుని యొక్క కోపము రగులుకుందండి. నిజమే, మనం అనుకుంటా ఉంటాం కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటకు మనం తెలియకో తెలుసో ఆయన మాటకు మనం విధేయత చూపించాం, ఇదేముందులే చిన్నదేగా అనుకుంటాం, కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రేమస్వరూపి, తర్వాత ఆయన దయా కనికరము కలిగిన దేవుడు, అలాగే ఆయన రోషము కలిగిన దేవుడు, భయంకరుడు కదా. మరి ఇక్కడ ఈ ఇశ్రాయేలీలు ఎక్కడైతే దేవుని మాటకు విధేయత చూపించలేదో, దేవుని మాట వినలేదో, వెంటనే వారిలో తెగులు మొదలైంది. ఈ 4వ వచనంలో మనం చూస్తే దేవుడు మోషేతో ఏమని చెప్తా ఉన్నాడు, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. ఎప్పుడైతే ఈ యొక్క దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ వచ్చారో, ఆ విగ్రహాలకి మ్రొక్కుతూ వచ్చారో, ఈ శాపమ భూయిష్టమైన జనాంగముతో సహవాసం చేస్తా ఉన్నారో, తెగులు మొదలై మరి ఇశ్రాయేలీలో ఒకరికొకరు చనిపోవడం ఇక్కడ చూస్తా ఉన్నామండి. కానీ 6వ వచనంలో మనం ఒక మాట చూద్దాము, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇక్కడ మనం చూస్తా ఉంటే చాలా మంది చనిపోతా ఉన్నారు, వారి యొక్క కుటుంబాలలో ఉన్న కుటుంబస్తులు మరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడుస్తూ ఉన్నా కూడా ఈ యొక్క ఇశ్రాయేలుల నుండి ఒకడు ఏ పాపము వలన ఇశ్రాయేలీలు మొత్తబడతా ఉన్నారో, దేవుని కోపము రగులుతా ఉందో, దేవునికి భయపడక అదే పాపం అతను చేస్తా ఉన్నాడండి. 7వ వచనంలో మనం చూస్తే యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైనా ఉండగా, ఏ వ్యక్తి అయితే దేవుని భయము లేకుండా అలాగే పెద్దల భయము లేకుండా దేవుని ఎదుట అలాగే ప్రజల ఎదుట పాపము చేస్తూ ఉన్న సమయంలో ఈ ఫీనెహాసు లేచి వారిని చంపడం మనం చూస్తా ఉన్నాం. చంపిన వెంటనే అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. 30వ వచనంలో మనం చూసాం కదండి, కీర్తనల గ్రంథము 106:30, ఫీనెహాసు లేచి పరిహారము చెయ్యగా. ఇక్కడ ఇశ్రాయేలీలు అంతమంది ఉండగా ఫీనెహాసు ఒక్కడే ఎందుకు స్పందించాడయ్యా అంటే, దేవుడు ఏది ఓర్వలేకపోయాడు దానిని ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. దేవుడు ఏదైతే పాపంగా చూస్తా ఉన్నాడో దానిని ఫీనెహాసు పాపముగా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతను లేచి ఎప్పుడైతే ఆ పని చేశాడో, ఆ ఇశ్రాయేలీని, ఆ పాపము చేస్తూ ఉన్న మోయాబు స్త్రీని చంపాడోనండి, వెంటనే ఆ తెగులు నిలిచిపోయింది. దీంట్లో ఏముందిలే అని మనం అనుకుంటా ఉన్నాం, గాని కింద వచనాలు మనం చదివితే ఆ యొక్క పాపము వలన మరి 24,000 మంది ఇశ్రాయేలీలు అరణ్యంలో చనిపోయారు. ఎన్ని వేల మంది అండి? 24,000 మంది చనిపోయిన వెంటనే ఇక్కడ మరి ఫీనెహాసు ఆ పని చేసినప్పుడు 11వ వచనం మనం చదువుదామండి. 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమి ఓర్వలేకపోయాడు దానిని ఈ ఫీనెహాసు ఓర్వలేకపోయాడండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవునికి ఏది ఇష్టమో, ఏది దేవునికి వ్యతిరేకమో, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఏం చేస్తే దేవుడు కోపడతాడో ప్రతీది కూడా ఎరిగిన వారుగా ఉంటారు. ఈ ఫీనెహాసు ఏం చేశాడంటే, ఆ ముందర ఉన్న ఆ యొక్క ఆ ఇశ్రాయేలీని అలాగే ఆ స్త్రీని చంపినప్పుడు దేవుడు ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలన్న నిజంగా మన మనసు దేవుని మనసు ఒకేలాగుందా? ఆయనకి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోగలుగుతా ఉన్నామా? మనం ఏది చేయవచ్చో ఏది చెయ్యకూడదో అన్నది మనము గుర్తించగలుగుతా ఉన్నామా? ప్రతిది కూడా టేక్ ఇట్ ఈజీగా, కేర్లెస్నెస్ గా ఉంటా ఉన్నామే గాని మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ పని దేవునికి ఇష్టమేనా, ఇది దేవుని మనసును సంతోష పెట్టేదేనా అని మనం కొంచెమైనా ఆలోచించగలుగుతా ఉన్నామా? ఇక్కడ దేవుడు ఓర్వలేని పాపాన్ని ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. మన కంటికి అనేకమైనవి పాపముగా కనబడకపోవచ్చు గాని అండి, అవి దేవుని దృష్టికి యోగ్యమైనవా కావా? ఈ పని చేయడం వలన దేవుడు సంతోషిస్తాడా లేదా అన్నది మనం ఎంతైనా ఆలోచించవలసిన విషయం. ఎప్పుడైతే ఈ ఫీనెహాసు ఈ పని చేశాడో, 12వ వచనం మనం చదువుదామండి. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, ఇదిగో అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఫీనెహాసు చేసిన ఈ గొప్ప పనికి ఫలము ఫీనెహాసు మాత్రమే కాదండి, అతని సంతానము నిత్యము దేవుని యాజకత్వము చేయడానికి దేవుని చేత నియమించబడ్డారు. కేవలము ఫీనెహాసు మాత్రమే కాదు, తన వంశమంతయు ఫీనెహాసు చేసిన ఆ కార్యము నీతిగా ఎంచబడింది. దేవుని కన్నుల ఎదుట ఎవరైతే నీతియుక్తమైన కార్యాలు చేస్తా ఉంటారోనండి, మన దేవుడు చూసి చూడనట్టు వదిలే దేవుడు కాదు. ఆయన పేరట కొన్ని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆయనకు మనం ఆయన మనకు ఫలమిచ్చే దేవుడుగా ఉన్నాడు కదండి. ఎప్పుడైతే ఈ కార్యం చేశాడో ఫీనెహాసును దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఫీనెహాసు చేసిన పని నీతిగా ఎంచబడింది, దానికి ఫలముగా ఆ యొక్క వంశం అంతా కూడా దేవుని సన్నిధిలో యాజకత్వము చేయడానికి నియమించబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున మనం ఎన్నో పనులు చేస్తా ఉన్నాం కదా, ఆ పని అది నీతిగా ఎంచబడతా ఉందా? ఆ పని వలన దేవుడు సంతోషించబడతా ఉన్నాడా? ఆ పని వలన ఆయన మనలను ఆశీర్వదిస్తా ఉన్నాడా? ఆశీర్వాదం అనగానే మేడలు, మిద్దెలు, మణులు, మాణిక్యాలు, కోట్ల ఆస్తులు, లక్షలు కాదండి. దేవునితో సహవాసం కలిగి ఉండడమే ఆశీర్వాదం. మనం మాత్రమే కాదు, మన బిడ్డలు, మన తరతరాలు, మన వంశమంతా కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవునితో సహవాసము చేస్తూ దేవుని పని చేయడమే, ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులం అవడమే, అదే గొప్ప ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఫీనెహాసు చేసిన పని తరములన్నిటను నిత్యము అంట నీతిగా ఎంచబడిందంట. మరి మనము చేస్తా ఉన్న పనులు అవి మనకు నీతిగా ఎంచబడతా ఉన్నాయా? అవి మనకు మాత్రమే కాదు, మన తరాలకు, మన వంశానికి అది ఆశీర్వాదకరంగా ఉందా లేదా అని ఈ ఉదయకాలాన మనం ఎంతైనా కూడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది భక్తులు మరి దేవుని దృష్టికి ఎలాంటి నీతియుక్తమైన కార్యాలు చేశారు, వారి యొక్క వంశము, వారి యొక్క సంతతి ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు తరములన్నిటను అని మనం కొన్ని చూడగలిగినట్లయితే, రోమాపత్రిక 4:3 అలాగే గలతీ పత్రిక 3:6 యాకోబు పత్రిక 2:23 మనం చూసినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నారండి. మరలా చెప్తున్నా ఉన్నాను, రోమాపత్రిక 4:3 Romans 4:3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరేంటండి? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. గలతీ 3:6 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అబ్రహాము యొక్క విశ్వాసము నీతిగా అతనికి ఎంచబడింది. అబ్రహామును చూసినట్లయితేనండి, నిజమే కదా, మనం ఈరోజు చెప్పుకుంటా ఉంటాం, అబ్రహాము మా తండ్రి, మనము నిజమైన ఇశ్రాయేలీలము కాకపోయినప్పటికీ కూడా ఆత్మీయ ఇశ్రాయేలం కదండి, మనం కూడా అబ్రహాము సంతానమే. మరి అబ్రహాము ఏం పని చేశాడు? ఆయన ఏ పని చేస్తే అది ఆయనకి నీతిగా ఎంచబడిందని మనం గమనించినట్లయితే, Adikandam 12 దేవుడు అబ్రహామును పిలవడం మనం చూస్తా ఉంటాం. నీవు నా మాట విని నీ యొక్క దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎవరైతే నిన్ను శపిస్తారో వారిని నేను శపిస్తాను, అలాగే భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పి మరి అబ్రహామును పిలుచుకున్న దేవుడు వెంటనే అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడటం, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం, ప్రభువు ఏమని సెలవిచ్చాడో, దేవుడు ఏమని చెప్పాడో ఆ మాటలో పొల్లు పోకుండా మరి ఆయన యొక్క మాటకు భయపడడం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నామండి. ఆ యొక్క Adikandam 12:1-3 ఇక్కడ అబ్రహాము ఏ పని చేశాడంట? దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. నువ్వు అలా చెయ్యాలంటే అలా చేశాడు. ఇంకా ఎక్కడ కూడా అబ్రహాము తన సొంత ఆలోచనలు గాని తన సొంత నిర్ణయాలను ఇక్కడ తీసుకున్నట్టు మనం చూడలేకపోతా ఉన్నాం. అంటే ఏంటని అర్థం, దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. ఈ ఉదయకాలాన ప్రభు మనతో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం దేవుని మాటకు లోబడతా ఉన్నామండి, ఎన్నిసార్లు మనం దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు దేవుని మాటను పక్కన పెట్టేసి మన ఇష్ట ప్రకారం మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు చేస్తా ఉన్నాం. దేవుడు ఒక్కటే అడుగుతా ఉన్నాడు, ఆయన చెప్పింది మనం వినాలి, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. అవ్వ ఆదాములు సృష్టించింది కూడా అందుకే, ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాట ప్రకారం మనం చేసి ఆయనతో మనం సహవాసం చేయాలని ఆయన మనల్ని సృష్టిస్తే ఆయన మాటను పక్కన పెట్టి ఆయనను పక్కన పెట్టి ఈ లోకం వైపు మనం చూసాం. కనుకనే ఆదాము అవ్వలు తప్పిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారమే చేశాడండి. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలో ఎరుగకనే ఆయన బయలుదేరాడు అని హెబ్రీ పత్రికలో రాయబడతా ఉంది. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అలాగే ఆది కాండము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ తన ఒక్కగానొక్క కుమారుడై ఉన్న ఇస్సాక్ను బలి అర్పించమని మరి దేవుడు అబ్రహామును టెస్ట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. తనకి ఇష్టమైన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుని కొరకు బలి అర్పించమని దేవుడు అడగగానేనండి, ఇంకా వేరే మాట మాట్లాడలేదు అబ్రహాము. అయ్యా ఇన్ని సంవత్సరాలకి నాకు వృద్ధాప్యంలో కలగక కలగక ఒక కుమారుణ్ణి నువ్వే ఇచ్చావు కదా, మరలా నువ్వే అడుగుతున్నావేంటి? మనమైతే ఈ క్వశ్చన్ వేస్తాం కదండి, నువ్వే ఇచ్చావు కదా మరలా ఇదేంటి? ఎన్నిసార్లు మనం దేవుణ్ణి ఎదురు ప్రశ్నించామో, ఆయన చేయమన్నది చేయకుండా ఎన్నిసార్లు ఇస్రాయిలీల మాదిరిగా ఆయన మీద మనం తిరుగుబాటు చేస్తా ఉన్నామో, ఆయనకు విధేయత చూపించకుండా ఉన్నామో, ఆయనకు లోబడకుండా ఉన్నామో, కానీ అబ్రహాములు ఇవేమి కనబడట్లేదండి. ఎప్పుడైతే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి అడిగాడో వెంటనే బలి అర్పించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళి అర్పించమన్నాడో అక్కడికే వెళతా ఉన్నాడు. మరి అబ్రహాము ఏం చేశాడని మనం చూస్తే ఈ 22వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దామండి. 22వ అధ్యాయం ఆది కాండము 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని మాట వినేవాడు మాత్రమే కాదండి, దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలాన ఎంతమంది దేవుని మాటకు దేవునికి భయపడతా ఉన్నారు? ఏదైనా ఒక పని చేస్తా ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైనదా కాదా, ఈ పని చేస్తే దేవుని మనం సంతోష పెడతామా లేదా అని మనము దేవుని మాటకు దేవునికి భయపడిన వారిగా ఉన్నామా లేదా? అబ్రహాము ఎలాంటి వాడంటండి, నేను మరలా చెప్తా ఉన్నాను, అబ్రహాము దేవునికి లోబడేవాడు, దేవుని మాటకు విధేయత చూపించేవాడు, ప్రాముఖ్యంగా దేవునికి భయపడినవాడు. ఉదయకాలాన మనము వినడం మాత్రమే కాదు, దేవునికి భయపడే వారంగా ఉన్నామా లేదా? భయముతో కూడిన భక్తి చేస్తా ఉన్నామా లేకపోతే ఆకతాయిగా ఏదో భక్తి చెయ్యాలి కనుక నామకార్థ భక్తి చేస్తా ఉన్నామా, భయము లేని భక్తి చేస్తా ఉన్నామా? దేవుడు మళ్ళీ అడుగుతా ఉన్నాడు. అబ్రహాము ఏదేదో గొప్ప గొప్ప పనులు చేసేలేదండి దేవుని సంతోష పెడతానికి. మనకి చిన్నవిగానే అనిపిస్తూ ఉంటాయి, కేవలము దేవుని మాట మాత్రమే విన్నాడు, దేవునికి భయపడ్డాడు.
అది అతనికి నీతిగా ఎంచబడిందంట. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలాన మనం కూడా దేవుని మాటకు లోబడదాము, దేవుని మాటకు విధేయత చూపిద్దాము, దేవునికి భయపడదాం. ఎందుకంటే అంచు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనం ఏమి చేసినా కూడా అది గ్రంథంలో రాయబడతా ఉంటది. మనం పాపం తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏది చేసినా కూడా ఒకనొక దినాన ఆయన ముందర మనం నిలబడి లెక్క అప్ప చెప్పవలసిన వారమే. కనుక మనం చేస్తున్న పని దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉందా? అది మనకు నీతిగా ఎంచబడిందా? మరి అబ్రహాము ఇంత చేశాడు కదా, భయపడ్డాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. అబ్రహాము మాత్రమే దాని యొక్క ఫలాన్ని అనుభవించాడా అని మనం చూస్తేనండి, ఆది కాండము 22:18 మనకు ఒక మాట కనబడతా ఉంది చూడండి. ఆది కాండము 22:18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని మాట వినేవాడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పనికి ఆయన పొందుకున్న ఫలం ఏంటయ్యా అంటే, ఆయన సంతానము వలన భూలోకం అంతయు కూడా ఆశీర్వదించబడతా ఉంటది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలాన దేవుని మాటకు లోబడేవారంగా, విధేయత చూపించేవారంగా, ఆయనకు భయపడేవారంగా, ఆయన మాట వినేవారంగా మనం ఉన్నట్లయితే, మనము మన కుటుంబానికి మాత్రమే కాదు, లేదా మన వంశానికి మాత్రమే కాదు, మన సంతానానికి మాత్రమే కాదండి, సకల జనులకు ఆశీర్వాదకారకులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పైగా ఆయన ప్రతిసారి కూడా ఆ నిర్గమా కాండంలో మోషే గారికి ప్రత్యక్షమైనప్పుడు, అయ్యా నీవెవరివి, ఏ దేవుడు అని నేను చెప్పాలి వాళ్ళకి అని అన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరి దేవుడు అంటండి? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. అబ్రహాము చేసిన ఆ పని వలన, అబ్రహాము చేసిన ఆ పని, మరి చూసారా, దేవుడు వారి దేవుడనని చెప్పుకుంటా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట రాయబడిందండి, వారి దేవుడనని అనిపించుకున్నటకు ఆయన సిగ్గుపడలేదు. మరి ఈ ఉదయకాలాన మన దేవుడు ఫలానా వ్యక్తి దేవుడను, ఫలానా వ్యక్తి దేవుడను అని మనం చేసే పని ద్వారా ఆయన ధైర్యంగా, లేకపోతే ఆయన చక్కగా ఆ చెప్పగలుగుతా ఉన్నాడా? లేకపోతే నిన్ను నన్ను చూసి ఆయన సిగ్గుపడతా ఉన్నాడా? అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని అని ఆయన ఆ మాట చెప్పడానికి ఆయన సిగ్గుపడలేదంట. మరి నిన్ను నన్ను చూస్తున్నప్పుడు, నీవు నేను చేస్తున్న ఆ పని వలన ఆయన సిగ్గుపడతా ఉన్నాడా? లేకపోతే నేను ఫలానా వ్యక్తి దేవుడను, నేను ఫలానా వ్యక్తి దేవుడనని ఆయన గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాడా? నీవు నేను చేస్తున్న పని అది మనకు నీతిగా ఎంచబడతా ఉందా? అది మనకు మాత్రమే కాదు, నిత్యము మన తరములన్నిటికను అది ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఒకసారి ఉదయకాలాన ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. మన ఉదయం లెగిసిన కొలది, అబ్బా దేవుని కొరకు అది చేసేసాం, ఇది చేసేసాం, ఆ ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము ఆ ప్రార్థనలకు వచ్చేసాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాం, పాటలు పాడుతా ఉన్నామని సంతృప్తి పడిపోయి అక్కడితో ఆగిపోతా ఉన్నామా? లేకపోతే ఇంకొక అడుగు ముందుకు వేసి, అయ్యా నీకు ఏది ఇష్టం, నేను ఏ పని చేస్తే నిన్ను సంతోష పెడతాను, ఏ పని చేస్తే ఆ పని అది నాకు నీతిగా ఎంచబడిద్ది అని కొంచెమైనా ఆలోచన కలుగున్నామా? లేకపోతే చేస్తున్న భక్తిని బట్టి మనల్ని మనం సర్దిపుచ్చుకుంటా ఉన్నామా? చాలే బా ఈరోజు 24 గంటల్లో 3 గంటలు లేదా 4 గంటలు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాను, ఆ దేవుని ప్రజలతో సహవాసం చేస్తా ఉన్నాను అనుకొని మనం సరిపుచ్చుకుంటూ ఉన్నామా? ఇది చాలదు అనుకొని దేవునిని సంతోషపెట్టే పని మనం చేస్తా ఉన్నామా? ఫీనెహాసు దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడండి. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడు, భయపడ్డాడు, దేవుని మాట విన్నాడు. మరి నీవు నేను ఏం చేస్తా ఉన్నాం, ఏం చేస్తా ఉన్నాం? అలాగే దావీదు గారి గురించి మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు 7:1-16 2 సమూయేలు 7:1-16 మనం చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ దావీదు గారు 7:1-17 మనం చూద్దామండి. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నది. ఇక్కడ దావీదు ఏం చేశాడంట అని మనం చూస్తే, దావీదు నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరంలో నేను నివసిస్తా ఉన్నాను, నా దేవుడు మాత్రం, నా దేవుని నిబంధన మందసం మాత్రం డేరాలో ఉన్నది, నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి, దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడంటండి, నా దేవునికి నేను ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టాలి అని ఆలోచన చేశాడు. కట్టాడా అంటే ఆయన కట్టలేదు, దేవుడు దావీదును కట్టనివ్వలేదు. కానీ దావీదు చేసినది ఏంటంటే ఒక చిన్న ఆలోచన, నేను నా దేవుని కొరకు ఏం చెయ్యాలి, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్న నేను, నన్ను నా దేవుడు ఇంతగా హెచ్చించాడే, ఏ బుద్ధి జ్ఞానం లేని నాకు దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చి ఈ ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని ఏలడానికి ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా ఆయన నన్ను ఇంత ఉన్నతమైన స్థానంలో నా దేవుడు ఉంచాడు కదా, మరి దేవుడు నాకు ఇంత చేశాడే, నేను నా దేవునికి ఏం చెయ్యాలి అని మాత్రమే అనుకున్నాడండి. ఆయన మందిరాన్ని కట్టలేదు, కానీ నా దేవునికి నేను ఏం చెయ్యాలి. ఈ ఉదయ కాలాన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు హీన స్థితిలో దీన స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించి హెచ్చించి ఉద్యోగం ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెడితే మనం దేవుని దగ్గర నుండి పొందుకుంటా ఉన్నామే కానీ ఏమన్నా దేవుని కొరకు చెయ్యాలి అన్న ఆసక్తి ఆలోచన కలిగి ఉన్నామా లేదా? దావీదు ఏం చేశాడండి, నేను దేవుని దగ్గర నుండి ఎంతో పొందుకున్నా, నేను నా దేవునికి ఏమివ్వాలి. మరి మనం మన దేవునికి ఏమిస్తా ఉన్నామండి? దశంభాగం ఇచ్చేస్తా ఉన్నామండి, ధనమిస్తా ఉన్నామండి, కానుకలు ఇస్తా ఉన్నామండి, ఇంకా మేమేమివ్వగలం అనుకుంటా ఉన్నామే గాని ఆయన మన ధనాన్నో లేకపోతే ఇంకోటి ఇంకోటో మన ఆస్తులనో మాటలు ఆయన కోరట్లేదండి. ఆయన నిన్ను నన్ను కోరతా ఉన్నాడు. దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు, అనుకున్నాడు వెంటనే. అదే 16 మనం చూద్దామండి. 2 సమూయేలు 7:16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క ఆలోచన దావీదుని ఏం చేసిందయ్యా అంటే దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క సింహాసనము నిత్యము స్థిరపరచబడునట్లుగా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దావీదు. ఈ ఉదయ కాలాన దేవుని దగ్గర నుండి మనం పొందుకోవడం మాత్రమే కాదండి, దేవుని కొరకు మనం ఏం చేయగలం, ఎక్కడ సువార్త ప్రకటించబడట్లేదో, ఎక్కడ దేవునికి ప్రజలు దూరంగా ఉన్నారో, నా యొక్క ప్రజలు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు, నా కళ్ళ ముందు అనేకులు నశించిపోతా ఉన్నారు, నా దేవుని కొరకు నేనేం చెయ్యాలి అనే తృష్ణ ఆశ మనం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ అలాంటి దృఢమైన ఆశ మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను మాత్రమే కాదండి మన సంతానాన్ని కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉంచే దేవుడుగా ఉంటా ఉన్నాడు. మన ప్రార్థనలు అదే కదండి, మనం పొందుకున్న ఈ యొక్క గొప్ప రక్షణ మనం మాత్రమే కాదు మన బిడ్డలు మన తరతరాలు కూడా ఆ రక్షణ పొందుకోవాలి. మనతో పాటు మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలనే కదా మనం ప్రయాసపడతా ఉన్నాం. ఆ ప్రయాసకు తగినట్లుగా మనం ఏం చేస్తా ఉన్నాం? మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది దేవునికి ఇష్టమైనదేనా ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ఉండాలి దేవుని కొరకు మనం ఏం చేయగలం. ఈ ఉదయకాలాన ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. అయ్యా, ఇప్పటి వరకు నేను పొందుకుంటానే ఉన్నాను, ఇప్పటి వరకు నీ కొరకు నేను ఏం చేయలేకపోయాను, ఒక్క ఆత్మనైనా నీ కొరకు నేను రక్షించలేకపోయాను, నేను రక్షించబడితే చాలు, నా కుటుంబం రక్షించబడితే చాలని గిరిగీసుకొని గిరిలో కూర్చుండిపోయానయ్యా, నన్ను క్షమించు. నీ కొరకు ఒక్క ఆత్మనైనా నిన్ను సంతోషపెట్టే పని నేను చేస్తాను అని ఒక్కడుగు ఈ ఉదయకాలాన తీర్మానంతో ముందుకొద్దామండి. ఎందుకంటే అంచు దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతా ఉన్నారు దేవుని ఎరుగని ప్రజలు. మరి ఆయన నిన్ను నీకు నాకు ఒక గొప్ప రక్షణ ఇచ్చాడు కదా, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కదా, ఇచ్చేవారిగా ఉంచాడు కదా, తలగా ఉంచాడు కదా. ఇన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి పొందుకున్న నీవు నీ దేవునికి ఈ ఉదయకాలాన ఏమి ఇవ్వాలని ఆయనతో నీవు తీర్మానం చేస్తా ఉన్నావు? ఏం తీర్మానం తీసుకుంటా ఉన్నావు? అలాగే ఇంకొక మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నానండి. యెహోషువ గ్రంథము ఏడవ అధ్యాయము 1 నుండి మనం చదువుతా ఉన్నట్లయితే ఇక్కడ మొదటి వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆగాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను. ఇక్కడ ఈ ముందు యొక్క అధ్యాయాల్లో ఎరుకో గుండి మనం చదువుతా ఉన్నామండి. ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోతాయో, ఇశ్రాయేలు ఏమి చెయ్యాలో, ఎరుకో శపించబడింది కనుక ఆ శపించబడిన దానిలో నుండి మీరు ఏమి తీసుకొనకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని మాటను పక్కన పెట్టి దేవుని మాటకు విధేయత చూపించకుండా ఈ ఆకాను ఏం చేశాడు? అదే 24వ వచనం మనం చదువుదామండి. యెహోషువ 7వ అధ్యాయము 24వ వచనం, యెహోషువ ఇశ్రాయేలీలందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఏం తీశాడంట? వెండంట, వస్త్రమంట, బంగారమంట తీసి ఏం చేశాడు? తన డేరా మధ్యలో దాచాడు. దేవుడు చెప్పింది చేయలేదు. దేవుణ్ణి సంతోష పెట్టే పని చేయడం కాదండి, ఆయనకు కోపం పుట్టించే పని చేశాడు ఆకాను. ఆకాను చేసిన ఈ యొక్క భయంకరమైన పాపానికి ఆకాను మాత్రమే శిక్ష అనుభవించాడా అనంటే ఆయన ఒక్కడే కాదు. చూద్దామండి 24 లాస్ట్, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి రాళ్లతో చావగొట్టారు. ఆకాను ఏం చేశాడండి? ఏదో కొంత బంగారం దాచుకున్నాళ్లే, కొంత వెండిని దాచుకున్నాళ్లే అని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడా? లేదు. ఆకాను మాత్రమే కాదంట, ఆకానుకున్న సమస్తాన్ని, ఆకాను కుమారులను, కుమార్తెలను, చివరికి పశువుల మందను కూడా ఆయన విడిచిపెట్టలేదండి. చివరికి ఆకాను నివసించిన డేరాను కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆకాను చేసిన ఆ పాపము, ఆకాను చూపించిన ఆ అవిధేయత ఆకాను మీదకు మాత్రమే కాదు, తన కుటుంబం అంతటి మీదకి, అతనికి కలిగిన సమస్తం అంతటి మీదకి వచ్చి వాళ్ళు మరణమయ్యారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలాన దేవుని మాటకు మనం లోబడతా ఉన్నామా? ఆయన చెప్పిందే మనం చేస్తా ఉన్నామా? లేకపోతే ఆయన మాటకు భయపడక, ఆయన మాట వినక, ఆయన మాటను పక్కన పెట్టి ఎవరు చూస్తున్నారులే, నా చుట్టూ ఎవరు లేరులే అని అనుకుంటాం, కానండి ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి కోపం పుట్టించే పని మనం ఎవరికి కనబడకపోయినా ఆయన విడిచిపెట్టడు. ఆ శిక్ష మన మీదకు మాత్రమే కాదండి, మన బిడ్డల మీదకు, మనకు కలిగి ఉన్న సమస్తము మీదకు రాబోతుంది అని దేవుడు ఈ ఉదయ కాలాన ఆకానును మన మధ్యన ఉంచాడు. ఫీనెహాసును చూశాము, అబ్రహామును చూశాము, దావీదును చూశాము, వీళ్ళందరూ దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపించారు, ఆయనకు ఏది ఇష్టమో చేశారు. కనుకనే వారు తరతరాలన్నిట కూడా ఆశీర్వాద కారకులుగా ఉన్నారు. వారు చేసిన ఆ పని వారికి నీతిగా ఎంచబడింది. కానీ ఇక్కడ ఆకాను చేసిన ఆ పని ఆ కుటుంబం అంతా కూడా నాశనమైపోవడానికి కారణమైంది. అవునండి, ఈ లోకంలో మనం ఉన్నాం, శపించబడినవి అనేకము మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయి. అవన్నీ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి తప్పించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నామా? లేకపోతే ఆ పాపములో పడి, ఆ శాపములో పడి, ఆ దేవునికి అవిధేయంగా మారి మనం మాత్రమే కాదు మన కుటుంబాలను కూడా ఆ గొప్ప దేవుని యొక్క ఉగ్రతలోనికి మనం తీసుకుని వచ్చే వారంగా ఉన్నామా? మనం దేనికోసం పరుగులు పెడతా ఉన్నాం? దేనికోసం పరుగులు పెడతా ఉన్నాం? మన దృష్టి దేని మీద ఉంది? ఆకానులాగా ఉన్నామా? ఆకాను వలె మనం ఆలోచిస్తా ఉన్నామా? శపితమైన వాటిని సమకూర్చుకోవడానికి ప్రయాసపడతా ఉన్నామా? ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే, నిజంగా అనేక మంది ఆత్మల సంపాదన, దేవునికి ఇష్టమైన పని ఏంటండి ఆత్మల సంపాదన. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు? ఆఖరి రక్తపు బొట్టును ఆయన ఎందుకు కార్చాడు? ఆ శాపగ్రస్తమైన ఆ సిలువను ఆయన ఎందుకు ఎక్కాడంటే, నశించిపోతున్న నిన్ను నన్ను కూడా, ఆ నరకానికి పాత్రులమైపోతున్న నిన్ను నన్ను ఆ నరకము నుండి, ఆ అగ్ని నుండి తప్పించడానికే, నశించిపోతున్న మనలను వెదకి ఆయన తన యొక్క రక్తంతో ఆయన మనలను కొని మనకు రక్షణ అనుగ్రహించాడు. మరి మనం అదంతా పక్కన పెట్టేసి దేవుడు చేసిన ఆ త్యాగాన్ని, ఆ యాగాన్ని మనం మర్చిపోయి మనం దేవుని దేనికోసం ప్రయాస పడతా ఉన్నాం? దేనికోసం పరుగులు పెడతా ఉన్నాం? దేని మీద మన దృష్టి ఉంటా ఉంది? దేవుడు చెప్పింది చేస్తా ఉన్నామా? లేకపోతే మన కళ్ళు చూపించే ప్రతిదాని వైపు మనం పరుగులు తీస్తా ఉన్నామా? చివరిగా ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నానండి. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి మనం చూస్తే, ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మనకు కనబడతా ఉన్నాడు. మరి ఆ నయమాను ఆ యొక్క ఇస్రాయేల్ వచ్చినందు చెప్పిన దాని ప్రకారం, మరి ఇస్రాయేల్కు వచ్చి ఆ ఎలీషా దగ్గర ఆ ఎలీషా చెప్పిన మాటకు విని మరి లోబడి అతను మరి స్వస్థత పొందుకున్నాక మరి ఎలీషాకి ఆయన ఏం చేయాలనుకున్నాడు? గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు కదా. కానీ ఆ బహుమానాలను దేన్ని కూడా ఎలీషా స్వీకరించలేదు. అబ్బా, నేను నిన్ను స్వస్థపరిచాను, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని నేను చేశాను, కాబట్టి నువ్వు ఎంతైనా నువ్వు నాకు ఫీజు ఇవ్వాల్సిందే కదండి. ఈ రోజుల్లో లోకానుసారంగా ఆలోచించే వాళ్ళ యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఎవ్వరు చేయలేని పని నేను నీకోసం చేశాను, కాబట్టి నిన్నెంత అడిగితే అంత ఇవ్వాలి, నేను ఏ పని చేయమంటే ఆ పని చెయ్యాలి కదా. కానీ దైవజనులు ఎలీషా అలాగనుకోలేదు, నీదేది కూడా నాకొద్దు. కానీ ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు, ఆ దైవజనుని దగ్గరే సంవత్సరాల నుండి దేవుని పనిలో ఉన్న గెహాజీ కనబడతా ఉన్నాడండి. ఈ గెహాజీ ఏం చేశాడు, ఏదైతే దైవజనుడు వద్దు అనుకున్నాడో, ఇది దేవుని చిత్తం కాదు అనుకున్నాడో, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు అనుకున్నాడో, ఆ పని చేయడానికే పరుగులు పెట్టాడు. బా, అంత బంగారం పోతా ఉంది, అంత వెండి పోతా ఉంది, అన్ని విలువైన వస్త్రాలు పోతా ఉన్నాయి అనుకొని పరుగులు పెట్టి వాటిని సంపాదించుకున్నాడు. దేవుడు చూసి చూడనట్టు వదిలిపెట్టేశాడంటే, దేవుడు మాత్రమే కాదండి, ఎలీషా అంటున్నాడు, నీవు పరుగు పెట్టినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వేం చేస్తున్నావో అది దేవుని భయము లేకుండా. అక్కడ ఆకాన్ అదే అనుకున్నాడు, ఇక్కడ గెహాజీ కూడా అదే అనుకుంటా ఉన్నాడు, నన్నెవ్వరూ చూడట్లేదులే, నేను చేసే పని ఎవ్వరికి తెలియట్లేదులే అనుకుంటున్నాం, కానీ ఆయన చూస్తా ఉన్నాడండి. ఆయన చూసి చూడనట్టు కళ్ళు మూసుకునే దేవుడు కాదు. ఎప్పుడైతే గెహాజీ ధనము వైపు, నేత్రాశ, శరీరాశ, జీవపు డొమ్మము, పాపము దేవునికి ఆయాసకరమైనవి, ఏవి సమకూర్చుకోకూడదు అని అంటా ఉన్నాడు దేవుడు, వాటి వైపు గాని మనం పరుగులు పెడితే గెహాజీ మాత్రమే కాదండి. ఇక్కడ మనం చూద్దాము 27వ వచనం, 2వ రాజులు 5వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. పోనీలే, ఈ పని చేసింది గెహాజీయేగా, పోనీలే ఈ పని చేసింది ఆకానే గాని దేవుడు వాళ్లను మాత్రమే శిక్షించాడా అంటే, లేదండి, ఆకాను కుటుంబం అంతా కూడా, ఆ పశువులు కూడా, తను వేసుకున్న డేరా కూడా దేవుడు నాశనం చేశాడు. ఇక్కడ గెహాజీ తను చేసిన ఆ పనికి దేనివైపైతే ఆయన పరుగులు పెట్టాడో, దేన్నైతే సంపాదించుకొని దాచుకున్నాడో, అది ఆయనకు అక్కడ రాలేకపోయింది, అది అతనిని కాపాడలేకపోయింది. ఆ నయమానుకు కలిగిన కుష్టు నీకు మాత్రమే అన్నాడా దేవుడు? అనలేదు. నీ సంతతికిని సర్వకాలము. గెహాజీ మాత్రమే కాదండి, తన సంతతంతా కూడా కుష్టును బహుమానంగా తెచ్చుకున్నారు. అక్కడ ఆకాను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, ఇక్కడ గెహాజీ రోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకయ్యా అంటే, వాళ్ళు చేసిన పని నీతియుక్తమైనది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఆయన ఏ పని చేయమని నిన్ను ఎక్కడ పెట్టాడో, ఎక్కడ నియమించాడో, ఆ పని నీవు పక్కన పెట్టి, ఆ పని నీవు చేయకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయనకు భయపడకుండా, ఆయన మాట వినకుండా నీ నా ఇష్ట ప్రకారం చేసుకుంటే మన బ్రతుకులు కూడా ఆకానులానే ఉంటది, మన బ్రతుకు కూడా గెహాజీలానే ఉంటది. ఫీనెహాస్ లాగా, దావీదు లాగా, అబ్రహాము లాగా మనము మన వంశాలకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు మనము ఆశీర్వాదకరంగా ఉన్నామా? లేకపోతే ఆకానులాగా, గెహాజీలాగా దేవుని మాటకు అవిధేయత చూపించి, భయపడని భక్తి చేసి శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఉదయకాలాన మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనము అర్థంలో చూసుకుందామండి. దావీదు లాగున్నామా, ఫీనెహాస్ లాగున్నామా, అబ్రహాము లాగున్నామా, లేకపోతే ఆకాను లాగున్నామా? పరిగెట్టకూడని దానికోసం పరిగెడతా ఉన్నామా? ప్రయాసపడని దానికోసం ప్రయాసపడతా ఉన్నామా? మన పని, మనం చేస్తున్న పని, మనం చేసిన పని, అది మనకు తరములన్నిట నీతిగా ఎంచబడిందా లేదా? ఒక్కసారి మన మూల వాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందామండి. 106వ కీర్తన 31వ వచనము, నిత్యము తరములన్నిటను అతనికి ఆపని నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. మనము చేసిన పని లేదా మనం చేయబోతూ ఉన్న పని అది మనకు నీతిగా ఎంచబడాలి, దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా ఉండాలి. ఆ పని మనకు మాత్రమే కాదండి, మన తరములన్నిటకు ఆశీర్వాదకారకులుగా మనల్ని నిలబెట్టబోతా ఉంది. కనుక దేవుని ఆయాసపరిచే కార్యాలు, దేవుని మీద తిరుగుబాటు చేసే పనులు మనం మానేసి, అయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి అని దేవుని సంతోషపరిచేవేంటో మనము దైవజనుల నోటి ద్వారాను, బైబిల్ను మనం చదువుకోవడం ద్వారా ఏ పని చేస్తే మనం దేవుని సంతోష పెడతా ఉంటామో ఆ పని చేసి, ఆ పని అది మనకు నీతిగా ఎంచబడినట్లుగా ఉండునట్లుగా మనం ముందుకు కొనసాగుదామండి. మనం చేస్తున్న ఈ ఆత్మీయ యాత్ర ఒక గమ్యము లేని దానిగా, ఒక లక్ష్యము లేని దానిగా ఉండకుండా ఒక గురి గమ్యం కలిగి మనకు మాత్రమే కాకుండా మన ద్వారా మన తరాలు, మన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడాలని, దేవుని పనిలో ప్రయాసపడదాం. ఆయన ఏది చేయమన్నాడో అది మాత్రమే చేద్దాం, ఏది చెయ్యొద్దంటూ ఉన్నాడో దానికి మనం దూరంగా ఉందాం. దేవుని ఆయాసపరిచే వారంగా కాకుండా దేవుని సంతోష పెట్టే వారంగా ఉందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి వచ్చిన మనందరికి అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభువు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.